క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామన శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూసినందుకు మీకు వందనాలు. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని నమ్ములాగన, అదేవిధంగా అనేకులు దేవుని వాక్యముందు బలపడలాగన మీరు ప్రార్థన చేయగలని వేడుకుంటున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము హోషేయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త హోషేయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశంపై ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుర సర్వ సృష్టికర్త సర్వలోక రక్షక, మీ పాదాల లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకిచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. వినిచున్న వారిని మీరు దీవించున్న ప్రభా, వినబోచున్న వారిని మీరు దీవించున్న తండ్రి. మీ వాక్యం ముందు బలపడలాగిన మాకు సహాయపడగలను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే అవసరతలో ఉన్నారో నా ప్రభా, మీ చిత్తానుసారముగా అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభా, మీరు వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచర్య ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. హోషేయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి? హోషేయా గ్రంథము సాధారణంగా మనం చదివేటప్పుడు మనకు కష్టం అనిపించవచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ హోషేయా వాడినటువంటి భాష అటువంటిది. హోషేయా రాసింది హీబ్రూ భాషలో అయినా కానీ ఎక్కువగా ఆయన కవిత్వం అనేది వాడాడు. సో ఆబ్వియస్లీ కవిత్వంలో పదాలు కొంచెం అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సో సేమ్ వే హోషేయా గ్రంథంలో కూడా కొన్ని పదాలు అర్థం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం ఏం చూస్తామంటే, యెహోవా దేవుని యొక్క వాదన. హోషేయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు తన ప్రజలకు ఒక కేస్ వేస్తూ ఉన్నాడు, ఒక లీగల్ కేస్. సో ఆ విషయాన్ని ఈ హోషేయా గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హోషేయా గ్రంథం యొక్క హిస్టారికల్ సెట్టింగ్ కూడా మనం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో, ఏ సమయంలో ఈ దేవుని వాక్ హోషేయాకు ఇవ్వబడింది? 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆరంభంలోనే, యూదా రాజుల కాలంలో మరియు ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి ఇస్రాయేలు రాజుల కాలంలో ఈ ప్రవచనము హోషేయాకు రావడం జరుగుతూ ఉంది. హోషేయా కూడా ఏ సమయంలో పరిచర్య చేశాడు అంటే, ఒక ప్రక్క ఆమోసు మరి ఒక ప్రక్క ఐజయ్యా యెషయా ప్రవచనాలు చేస్తున్న సమయంలోనే, సరైన అదే సమయంలో కాదు కానీ కొంచెం ఓవర్లాప్ అనేది ఉంటుంది. సో ఆ సమయంలోనే హోషేయా కూడా ప్రవచనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది, లేదా ఆయన ప్రసంగాలు చేయడం జరుగుతూ ఉంది, లేదా యెహోవా దేవుని యొక్క వాక్యమును వాక్కును ఆయన వారికి పంచటం జరుగుతూ ఉంది. సో బేసిక్లీ ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, హోషేయా యొక్క ప్రసంగాలు. సో హోషేయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉజ్జయ, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినముల్లోనూ, యెహోయాషు కుమారుడైన యరోబాము అను ఇస్రాయేలు రాజు దినముల్లో బేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. గమనించండి, ఉజ్జయ, యోతాము, ఆహాజు, హిజ్కియా వీరందరూ కూడా యూదా ప్రాంతానికి సంబంధించినటువంటి రాజులు. వారి దినముల్లో యెహోయాషు కుమారుడైన యరోబాము, అది ప్రాముఖ్యమైనటువంటి పదము యరోబాము, అను ఇస్రాయేలు రాజు దినముల్లో బేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ ఒత్తిడి దేనిపై పెట్టబడిందంటే, ఈ యరోబాము రాజుపై, ఈ ఇస్రాయేలు ప్రాంతంపై, యూదా ప్రాంతంపై అంత ఎక్కువగా ఒత్తిడి ఈ మొదటి అధ్యాయాల్లో పెట్టబడలేదు. కానీ లాస్ట్ అధ్యాయాలు మనం చూస్తాం, ఇక్కడ ఒత్తిడి దేని మీద పెట్టబడిందంటే ఇస్రాయేలు రాజ్యంపై. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత రాజ్యం రెండుగా చీల్చబడింది. సో ఇప్పుడు ఉత్తర ప్రాంతం రాజ్యంను ఇస్రాయేల్ అంటారు, దక్షిణ ప్రాంతం దాన్ని యూదా అని చెప్పేసి అంటారు. సో దేవుడు ఈ లీగల్ కేసెస్ వేసినప్పుడు ఇట్లా ఉత్తర ప్రాంతంపై కేసు వేయడం జరిగింది, అదేవిధంగా యూదా ప్రాంతంపై కూడా కేసు వేయడం జరుగుతూ ఉంది. సో ఆబ్వియస్లీ దేవుని యొక్క వాక్యము ఎవరికి ఇవ్వబడిందంటే, ఇద్దరికి, ఇస్రాయేల్ దేశానికి ఇవ్వబడింది, యూదా దేశానికి కూడా ఇవ్వబడింది. కానీ ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇస్రాయేల్ గురించి. ఈ యరోబాము ఎవరు, యరోబాము పై ఒత్తిడి పెట్టబడింది, అదేవిధంగా ఇస్రాయేల్ ప్రాంతంపై ఎక్కువగా ఈ హోషేయా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరు యరోబాము అంటే, జెహూకు మనముడు ఆయన. ఆయన ఆ ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి ఇస్రాయేల్కు 14వ రాజు, 41 సంవత్సరాలు ఈయన రాజ్యపాలన చేశాడు. సో ఈయన రాజ్యం వేలే సమయంలో ఏం చేశాడంటే, ఇస్రాయేల్ యొక్క బౌండరీస్ను ఆయన పెంచడం జరిగింది. అదేవిధంగా దాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. చాలా చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉంది ఇస్రాయేల్ ప్రాంతం. సో ఈ యరోబాము 41 సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఇస్రాయేల్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచినా గానీ ఆయన దేవుని యందు విధేయత కలిగి ఏమన్నా జీవించాడా? చూడండి, రెండో రాజుల గ్రంథము 14:24 వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇన్ని రాజులు యెహోవా దృష్టికి చెడుతనం చేశారు, చాలామంది చేశారు, వాళ్ళల్లో ఏనా ఒకడు. రాజ్యపాలన బాగానే ఉంది, రాజ్య అభివృద్ధి బాగుంది, చక్కగా ఉంది అంతా కూడా, కానీ దేవుని వైపు మాత్రం తన ప్రజలను తిప్పలేకపోయాడు. ఎందుకంటే పాపంలో ఆబ్వియస్లీ మునిగిపోయి ఉన్నారు. ఈ హోషేయ గ్రంథం అంతట్లో కూడా మనం ఏం చూస్తామంటే పాపము వారిని ఏ విధంగా నడిపిస్తుందని మనం గమనిస్తాం. దేవుని వాదన కూడా అదే, పాపము ఏ విధంగా నా నుంచి మిమ్మల్ని దూరపరుస్తుందో గమనించండి. దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ దిస్ బుక్. ఈ సమయంలో యెహోవా దేవుడు ఏం చేశాడంటే హోషేయ ప్రవక్త ద్వారా ఈ ప్రసంగాలు లేదా ఆయన వాదనను వీరికి వినిపిస్తూ ఉన్నాడు, వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, హోషేయ అంటే అర్థం ఏమిటి? హోషేయ అనే పదము దానికి అర్థం ఏంటంటే డెలివరెన్స్ ఆర్ హెల్ప్, సహాయము లేదా విముక్తి. హోషేయ అనే రూట్ వర్డ్ అని ఉంటుంది. ఆ హోషేయ అనే పదంలో నుంచి కూడా యెషువా అనే పదం వస్తుంది, అనే పేరు వస్తుంది. అదేవిధంగా యెహోషువా అనే పేరు కూడా వస్తుంది. సో బేసిక్లీ హోషేయ అంటే అర్థం ఏంటంటే రక్షించువాడు, రక్షణ లేదా విముక్తి గగిలించువాడు అని చెప్పేసి అర్థము. కాబట్టి ఇక్కడ చూడండి, వీరు ఇశ్రాయేలీయులు ఈ సమయంలో ఈ సుమారు 786 నుంచి 746 బీసీ సమయంలో భయంకరమైన పాపములో మునిగిపోయి ఉన్నారు. దేవుడు ఏ ప్రవక్తను వాడుకుంటున్నాడు? హోషేయ ప్రవక్తను వాడుకుంటూ ఉన్నాడు. హోషేయ యొక్క అర్థం ఏమిటి? డెలివరెన్స్ అండ్ హెల్ప్, సహాయం చేయవాడు, విముక్తి కలుగజేయవాడు. సో దేర్ ఈస్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ విత్ ద నేమ్ ఆఫ్ హోషేయ అండ్ ఆల్సో ద బుక్. సో ఈ గ్రంథము అదేవిధంగా ఆయన పేరుకు కూడా మంచి సంబంధం అనేది ఉంది. మనం హోషేయ జీవితం గురించి కూడా ఈ గ్రంథంలో నేర్చుకోవచ్చు. చాలా బాధకరంగా ఉంటుంది హోషేయ యొక్క జీవితం. 1:2 చూడండి, 1 దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తూ ఉంది? ఈ కార్యము లేదా ఈ దేవుని వాక్ హోషేయకు ఎప్పుడు వచ్చిందంటే, ఒక ప్రక్క యూదా రాజులు ఉన్నారు, మరి ఒక ప్రక్క యెరోబాము ఇస్రాయేలు రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ వాక్కు ఆయనకు ప్రత్యక్షమైనది. అయిన తర్వాత 2 చూడండి, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి. ఎప్పటి నుంచి విసర్జిస్తూ ఉన్నారు వారు? మనం న్యాయాధిపతుల గ్రంథం నుంచి చూస్తూ ఉంటే అంతెందుకు ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళినా కానీ యెహోవా దేవుని వారు విసర్జిస్తూనే ఉన్నారు. పాపం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరిస్తున్నారు. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఒక ప్రవక్త ఏమిటి? ఒక వ్యభిచారిని వివాహం చేసుకోవటం ఏమిటి? కొందరు స్కాలర్స్ ఏమంటారంటే ఇది నిజంగా ఒక చిహ్నం, ఇట్ ఈస్ జస్ట్ అ సింబాలిక్ థింగ్. అక్కడేం నిజంగా హోషేయకు మరియు ఒక వ్యభిచారికి వివాహం జరగలేదని చెప్పేసి ఉంటారు. కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పటం. హోషేయ ప్రవక్త దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాడు. దేవునికి వ్యతిరేకంగా ఆయన ఏమి చెప్పలేదు. ప్రభువా, ఈ కార్యం నేను చేయలేను, వేరే వాళ్ళని చూసుకో అని చెప్పేసి హోషేయ చెప్పలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళి గోమరు అనే ఒక వేశ్యను ఆయన వివాహం చేసుకుని జరుగుతూ ఉంది. ఆమె ద్వారా 3 పిల్లలు కనటం కూడా జరుగుతూ ఉంది. సో ఏమిటి జరుగుతూ ఉంది ఇక్కడ? కొందరు అన్నట్లుగా ఇది మనం సింబాలిక్గా తీసుకోవాలా, ఒక చిహ్నంగా తీసుకోవాలా, ఇది నిజంగా జరగలేదు, కేవలం ఒక కల్పన కథలాగా తీసుకోవాలా? ఆబ్వియస్లీ దట్ ఈస్ రాంగ్. దిస్ హెస్ హ్యాపెండ్, ఇది జరిగింది. ఈ హోషేయ ఏం చేశాడంటే ఆ వ్యభిచారిని వివాహం చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి అంటే ప్రాముఖ్యత ఏంటి? ఇశ్రాయేలీయులు యెహోవా దేవునిని విసర్జించి వ్యభిచరిస్తూ ఉన్నారంటే ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనకు దూరమైపోతూ ఉన్నారు. అనేకమైనటువంటి పాపాల్లో కృంగిపోయి మునిగిపోయి ఉన్నారు వారు, కూరుకుపోయి ఉన్నారు అనేకమైనటువంటి పాపాల్లో. ఎంతటి ఘోరం అంటే ఇంకా దేవుడు ఈ పదాన్ని వాడి వారి యొక్క పాపాన్ని వివరించాల్సి వస్తుంది. వారు వ్యభిచరిస్తున్నారు, నా ఎడల నన్ను వదిలివేశారు, నన్ను విసర్జించారు. ఎంత బాధాకరంగా ఉంటుంది దేవుని చూడండి. తల్లిదండ్రులను ఆబ్వియస్లీ పిల్లలను కంటారు. పిల్లలు కన్న తర్వాత పిల్లలు పెద్దవారే తల్లిదండ్రులను ఎదిరించి తక్కువ చేసి మాట్లాడితే వారికి ఎంత బాధకరంగా ఉంటుంది, గుండె పగిలిపోయే అంత విధంగా ఉంటుంది కదా. నా బిడ్డలు నన్ను ఇలా అంటున్నారా, నా బిడ్డలు నన్ను ఇలా చూస్తూ ఉన్నారా, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న కావాలి, పెరిగిన తర్వాత మీరెవరు నా తెలియదు పో అన్నట్లుగా ఉంటే హౌడ్ దే ఫీల్? దేవుడు కూడా నేను మిమ్మల్ని చెయ్యి పట్టుకొని చిన్న బిడ్డల ఐగుప్తు ప్రాంతం నుంచి బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని నడిపించాను, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మీపై ప్రేమతో, కానీ మీరేం చేస్తున్నారు? నువ్వెవరో మాకు తెలియదు అన్న విధంగానే వారు జీవిస్తూ ఉన్నారు. చాలా అంశాలు నేర్చుకోవచ్చు హోషేయ గ్రంథంలో. సో హోషేయ వెళ్ళి యెహోవా దేవుడు మాట ప్రకారం ఆయన ఒక వేషం చేసుకున్నాడు. అదేవిధంగా ముగ్గురు బిడ్డలను కూడా కనడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్రాయేల్ యొక్క స్థితిని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రియల్ ఎగ్జాంపుల్ వాడి దేవుడు వారి గారి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. సో హోషేయకు పుట్టినటువంటి బిడ్డలు ముగ్గురు, వారి పేర్లు ఏమిటంటే, మొదటి బిడ్డ పేరు జెజ్రీయేల్, రెండవ బిడ్డ పేరు లో రుహామా. లో అంటే హీబ్రూ భాషలో నో అని అర్థం, వద్దు లేక లేదా నో. లో అమ్మి మూడవ బిడ్డ పేరు అంటే నాట్ మై పీపుల్, మీరు నా ప్రజలు కాదు. సో మొదటి పేరు యొక్క అర్థం ఏంటంటే యెహోవా విత్తును, గాడ్ సోస్. రెండవ బిడ్డ పేరు లో రుహామా, నో కంపాషన్, నాకు కనికరము లేదు. మూడవ బిడ్డ పేరు లో అమ్మి, దేవుడే పేర్లు పెట్టమని చెబుతా చూడండి, యుఆర్ నాట్ మై పీపుల్, మీరు నా ప్రజలు కాదు, మీరు నా ప్రజలు కాదు. అంతటి భయంకరమైన స్థితిలో వారు ఉండటం మనం గమనిస్తాం. హోషేయ గ్రంథం 4:1 వచ్చిన చూడండి, ఇశ్రాయేల్ వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమియందు లేదు, దేశమియందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏమి లేదు ఇశ్రాయేల్ ప్రాంతంలో? సత్యము లేదు, కనికరము లేదు, దేవునియందు జ్ఞానము లేదు. సత్యము కనికరము దేవుని ఎందుకు జ్ఞానము లేదు. వారు చేస్తున్నటువంటి ఘోరమైన పాపాలు దేవుడు ఈ గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకకైను జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్థలందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి. వారు చేసుకున్న తప్పుకు వారే గోతులు తవ్వుకుంటున్నారు, వారు చేసుకున్న పాపానికి వారే పరిణామాలు కడతా ఉన్నారు. సో ద ప్రాబ్లమ్ హ్యాస్ స్టార్టెడ్, ద ప్రాబ్లమ్ ఈజ్ ద పీపుల్ ఆర్ సిన్నింగ్. యెహోవా దేవుని యందు ఈ ఇశ్రాయేలీలు పాపం చేస్తూ ఉన్నారు. జెజ్రీయేలు అని ఎందుకు దేవుడు హోషేయ బిడ్డకు పేరు పెట్టడం జరిగిందంటే, గాడ్ సోస్, అర్థం ఏంటి, దేవుడు విత్తును. ఒక కాలంలో సమయం వస్తుంది, ఆ వచ్చిన సమయంలో ఈ జేహు వంశం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది, ఈ యెరోబాము వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది. బికాస్ ఇంకొన్ని రోజుల్లో అప్పటికి కూడా ఇంకా అసిరియా సామ్రాజ్యం రాలేదు ఇస్రాయేల్ ప్రాంతాన్ని నాశనం చేయడానికి. ఇంకొన్ని దినాల్లో అసిరియా సామ్రాజ్యము ఈ ఇస్రాయేల్ ప్రాంతంపై రానై ఉన్నది, వచ్చి వారిని చెరలోకి తీసుకుని పోతారు. సో ఆబ్వియస్లీ ఈ యెరోబాము, ఈ జేహు యొక్క వంశము ఒక ముగింపుకు వస్తుందని చెప్పి కూడా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. బికాస్ ఎందుకంటే వీరు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని అధిక పాపములోకి నడిపించారు. ఒక రాజు యొక్క పరిచర్య ఏంటి? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ అ కింగ్? దేవుడు రాజులను ఏర్పరిచాడు దేనికి? ప్రజలను దేవుని యుద్ధకు త్రిపుటకు, ప్రజలను దేవుని యందు నడిపించుటకు. ఇన్ అ సెన్స్ వారు కాపర్లు కూడా ఆ విధంగా అయి వారు ఉండాలి. కానీ ఏం చేశారు యూదా రాజులు, అదేవిధంగా ఇస్రాయేల్ రాజులు, కొంతమంది దేవునికి అవిధేయతగా జీవించారు, దేవుని ఏళ్ళ అవిధేయతగా జీవించారు, దేవుని ఏళ్ళ పాపం చేశారు. వారు చేయటమే కాక ఇస్రాయేలీ జనాంగం అంతటిని కూడా ఆ పాపంలో నడిపించారు. లిబర్టీ, ఫ్రీడమ్, మీరు ఏ విధంగానే జీవించండి పర్వాలేదు. మరి దేవుడి సంగతి ఏమైంది? దేవుడి గురించి ఇప్పుడు మనం పట్టించుకోవద్దు, మన కార్యాలు ఏదో మనం చేసుకుంటా పోదాం అంతే. సమయం వచ్చినప్పుడు, జస్ట్ రియల్ సమయం వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఈ జేహు వంశాన్ని నాశనం చేస్తాడు, ముగింపు వస్తుంది. వారు చేసే అరాచకాలు, వారు చేసే పాపం ఎంతో కాలం సాగు, ప్రతి దానికి ఒక అంతం అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ వీ నో దాట్. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే ఇస్రాయేల్ యొక్క ఘోరమైన పరిస్థితి, వారి పాపాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథంలో కూడా మరి ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, కేవలము ఈ వాదన లేదా తీర్పు అనే అంశాలు మాత్రమే మనం చూడం, నిరీక్షణ అనే అంశం కూడా ఉంది. ప్రవక్తలలో, ఈ ప్రవక్త గ్రంథాలలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆబ్వియస్లీ తీర్పు గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యుద్ధకు రాకపోతే మీకు శిక్ష ఇదే, దేవుని యుద్ధకు రాకుండానట్లయితే మీకు శిక్ష ఇదే, దేవుని యుద్ధకు వస్తే మీకు నిరీక్షణ ఉంది. కాబట్టి ఈ హోషేయ గ్రంథంలో కూడా కఠినమైనటువంటి తీర్పు దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా నిరీక్షను కూడా ఆయనే ఇస్తూ ఉంటాడు. బికాజ్ ఈ ప్రజలు వీరు చేస్తున్న పాపములు, వీరు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుని యొద్దకు వారు రాలేరు. ఎందుకంటే ఆ పాపము రానివ్వదు. అది కూడా మనం చూస్తాం, ఆ పాపము రానివ్వదు. హోషియా గ్రంథంలో కూడా మనం ఏం చూస్తామంటే, ఈ యాజకులు రాజులు మాత్రమే కాదు, ఇశ్రాయేల్ని చెడ్డ మార్గంలో నడిపించింది ఈ యాజకులు ప్రీస్ట్స్, వారు కూడా దీంట్లో భాగస్థులు. వారు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని యుద్ధకు నడిపించట్లేదు. యాజకులారా, మిమ్మల్ని ఎందుకు దేవుడు ఏర్పరిచింది? ఇశ్రాయేలు జనాంగానికి, యెహోవా దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి, ప్రార్థనలు జరిగించడానికి, అర్పణలు అర్పించడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. నీ సొంత లాభాన్ని నువ్వు చూసుకుంటా ఉన్నావు, నీ జోబులు నువ్వు చూసుకుంటా ఉన్నావు, నీ కడుపు నువ్వు చూసుకుంటా ఉన్నావు, కుట్ర పన్నుతా ఉన్నావు. ఎవరినైనా ఏమైనా చెయ్యాలి అంటే దాంట్లో కూడా నీ హస్తం ఉంది. దేశాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు యాజకుడు అని చెప్పేసి యెహోవా దేవుడు యాజకునితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. స్వలాభం, గ్రీడీనెస్, నాకు ఏదన్నా ఉంటే అది ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో దట్ ఈస్ వాట్ వి ఆర్ సీయింగ్ హియర్. 4:6 చూడండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నా బిడ్డలు, నేను కాపాడుతూ వచ్చినటువంటి నా బిడ్డలు, చెయ్యి పట్టుకొని నడిపించి తీసుకొచ్చిన నా బిడ్డలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నీవు, ఇది యాజకునితో మాట్లాడుతున్న సందర్భం, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక. మోషే ఎన్నిసార్లు చెప్పలేదు, ఒకటే మనం ఒత్తుకున్నాడు మోషే, దేవుని ధర్మశాస్త్రం మీద విధేయత కలిగి జీవించండి, దేవుని వాక్కుకు విధేయత కలిగి జీవించండి అని చెప్పి చాలా ఒత్తుకున్నాడు మోషే. కానీ యాజకులు చూడండి వారి పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం అన్నా దేవుని ధర్మశాస్త్రం అన్నా ఒక్కటే, నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచితివి గనక నేను నీ కుమారులను మరుతును. యాజకునితో చెప్తున్నటువంటి మాటలు ఎంత భయంకరంగా ఉంది చూడండి. ప్రజలు మాత్రమే కాదు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది, యాజకులు కూడా అనేక రకములైనటువంటి పాపంలో వారు మునిగిపోయి ఉన్నారు. ఇదే గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ ప్రజలు ఆరాధనలు చేస్తున్నారు, ఎస్, బలులు అర్పిస్తూ ఉన్నారు, ఎస్. అందుకే చెప్తా ఉన్నాను, ఈ యరోబాము ఏలిన కాలంలో రాజ్యము చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది? వారేదో యెహోవా దేవుని ఆరాధించేసి ఆయన మార్గంలో నడుచుకుంటున్నారని కాదు, ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కానీ యెహోవా దేవునికి వారు ఆరాధించే దేవుళ్ళు దేవతలకు తేడా లేకుండా పోయింది. యెహోవా దేవుడు కూడా వీళ్ళల్లో ఒకటిలే అన్నట్టుగా వారు జీవిస్తున్నారు. కాదు, ఆయన వాళ్ళల్లో ఒకటి కాదు, ఈ బయలు దేవతలు దేవుళ్ళు ఆయన ఒకటి కాదు. ఈ ఇశ్రాయేలీల యొక్క మనసు ఏ విధంగా మారిపోయిందంటే, ఈ బయలు దేవతలు దేవుళ్లకు ఆరాధన చేయడం ప్రారంభించారు, వారి శరీరాలను వారికి అర్పించుకోవడం కూడా ప్రారంభించారు. అందుకే వారు వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ వ్యభిచారం, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎ బిజినెస్, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. ఆలయం యొద్ద వ్యభిచారం చేయటం. ఎవరి ఆలయం యొద్ద? ఈ బయలు దేవతలు దేవుళ్ళ ఆలయం యొద్ద. దట్ ఈస్ దేర్ బిజినెస్. ఈ బయలు దేవునికి, అదేవిధంగా యెహోవా దేవుని మధ్య తేడా ఏమి వారు చూడలేదు. యెహోవా దేవుడు ఎవరు? ఆయన మహాగణుడు. ఆయనకు, ఈ బయలు దేవతకు వారేమైనా తేడా చూస్తున్నారా? లేదు. 4:14 చూడండి, జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయచ్చు, బలు నర్పించురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, నీ కోడళ్ళు వ్యభిచరించడం బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. దేవుని యందు జ్ఞానము లేని వారు నాశనమైపోతారు. 5:4 చూడండి, ఏ విధంగా ఈ ప్రజలు దేవుని యందుకు తిరిగి వస్తారు? 5:4, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై, ఇది దేవుని తప్పు కాదు. వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు, వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరుగక ఎందురు. ఈ వాక్య భాగాల్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఫలానా వారు రక్షింపబడిపోవడానికి కారణమేంటి, ఫలానా వారు కాపాడబడిపోవడానికి కారణమేంటి? దేవుడు కాపాడడా? ఆబ్వియస్లీ దేవుడు కాపాడాలని చెప్పేసే కదా ఆయన కోరిక ఈ గ్రంథంలో మనం చూసేది. నా ప్రజలు నాకు దూరమైపోయారు, పాపములో మునిగిపోయి ఉన్నారు, పాపము వారిని నా యొద్ద నుంచి దూరపరుస్తుందని చెప్పే కదా ఆయన వేదన మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మనిషిని కాపాడే శక్తి ఆబ్వియస్లీ దేవునికి ఉంది. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే వారి వారి పాపాలు దేవుని నుంచి వారిని దూరపరుస్తూ ఉన్నాయి. దేవుడు వారిని దూరపరుచుకోవటం లేదు. దేవుడు ఏమంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, రక్షిస్తాను, మీకు ఆశీర్వాదాలు ఇస్తాననే దేవుడు. కానీ మీరు నా యొద్దకు రావద్దు అని తరిమివేసే దేవుడు కాదు. వారు చేసిన పాపాలు వారిని దేవుని యొద్దకు రానివ్వటం లేదు. ఎందుకంటే పాపం చాలా రమ్యముగా ఉంటుంది. ద మోర్ యు సిన్ ద మోర్ యు వాక్ ఇన్ టు ఇట్ యు లెడ్ బై సిన్. దేవుని దగ్గర రావాలంటే కష్టంగా ఉంటుంది. మనకైనా అంతే, ఆబ్వియస్లీ వెన్ యు సిన్ యువర్ లెడ్ ఇన్ టు దట్ సిన్ బై ద సిన్. దేవుని దగ్గర రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మో దేవుని వాక్యం చదివితే నా మనసు మారిపోద్దేమో, అమ్మో దేవుడు చాలా కఠినంగా ఉంటాడేమో, అమ్మో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, కాబట్టి నేను జీవించే విధానంలో కొనసాగుతూ పోతాను అంటే ఏదైతే పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, నా జీవితంలో సాగించుకుంటూ పోతాను ఉంటాను. దేవుని వాక్యం చదివిస్తుంది, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు చేస్తున్న పాపాలు వారిని దేవుని యుద్ధకు రానివ్వకుండా చేస్తున్నాయి. సో ఇట్ ఆల్సో బి ద సేమ్ థింగ్ ఫర్ అస్. మనం చేసే పాపాలు మనల్ని దేవుని యుద్ధకు తీసుకెళ్లకుండా ఉంటాయి. ప్రార్థన చేయాలంటే మనం ఇబ్బంది పడతాం, వాక్యం చదవాలంటే మనం ఇబ్బంది పడతాం, ఆలయానికి వెళ్ళాలంటే మనం ఇబ్బంది పడతాం. ఎందుకు? బికాస్ వీఆర్ సిన్నింగ్. దట్స్ బేసిక్ సింపుల్ థింగ్. పాపము మనల్ని దేవుని దూరపరుస్తూ ఉంది. చూడండి, మన దేవుని పైన నింద వేయలేము. పలానా పలానా మన జీవితంలో జరగకపోతే మనం చాలా తొందరగా దేవుని నిందిస్తాం. నీ వల్ల అసలు ఏం జరగలేదు, ఎంత ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన ఆరగించట్లేదు. సో ఆబ్వియస్లీ నిన్ను అడగటం కూడా దండగా దేవుని పైన నింద వేస్తాం. సో బట్ బీ స్లో అండ్ థింక్, ఆలోచించండి. మన పాపము మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుందేమో గమనించండి. మన పాపాల గురించి మనం ఆలోచించాలంటే మనకు నచ్చదు. కానీ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద సిన్ దట్ ఈస్ డిస్టెన్సింగ్ యూ ఫ్రమ్ గాడ్. నీ పాపము దేవుడి నుంచి నిన్ను దూరపరుస్తూ ఉంది. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. వారి ఘోరమైన పాపము ఆలయాల్లో వ్యభిచారం చేయటం, వారు జీవిస్తున్న విధానం, జీవిత విధానం అనేది దేవుడికి వారిని దూరపరుస్తూ ఉంది. దేవుడేమో నా దగ్గరకు రండి అని చెప్పేసి ప్రవక్తను పంపిస్తూ ఉంటే, వీరేమో మా భజన మేము చేసుకుంటూ పోతాము, మా జీవితం బాగానే ఉంది, మా విధానాలు మాకు నచ్చినాయి, దేవుని విధానం దేవుని మార్గం మాకొద్దు, వీ విల్ లివ్ ఇన్ సిన్. పాపము ఎందు వారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ వి సీ హియర్. సో దేవునిపై మనం నింద వేయలేం. ఎందుకంటే పాపం చేసినప్పుడు పాపం మన మనసును కప్పివేస్తుంది, పాపం మనల్ని గ్రుడ్డివారిని చేస్తుంది. ఇంకా మనకు కనులు కనపడినప్పుడు, మన మనసు సరిగ్గా పనిచేయనప్పుడు ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్తాం? హౌ కెన్ వి గో బ్యాక్ టు గాడ్ అండ్ సే సేవ్ మీ? పాపముతో మనం కప్పబడి ఉండి, పాపంలో మనం మునిగిపోయి ఉండి, దానిలోనే జీవిస్తూ ఉంటే ఏ విధంగా దేవుడా నన్ను కాపాడు అని అవసరమైనప్పుడు అడుగుతావు? దేవుని ఎందు విధేయత కలిగి జీవిస్తే నీవు అడిగింది నేను చేస్తానంటాడు దేవుడు. ఆబ్వియస్లీ ఆయన చిత్త ప్రకారం వీ మస్ట్ కమ్ టు గాడ్, సీ వాట్ దే డూయింగ్. పాపము వ్యభిచారము, యెహోవా ఎడల వ్యభిచారం చేస్తున్నారు. బేసిక్లీ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ బుక్. పాపములో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఆ జీవితం జీవించొద్దు, నేను నాశనం చేస్తాను మిమ్మల్ని, నాకు దూరంగా ఉన్నారు, ఐ విల్ అబ్సల్యూట్లీ డిస్ట్రాయ్ యూ అని చెప్పేసి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. అయినా కానీ ఈ హోషే గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని యొక్క ప్రేమను గురించి కూడా నేర్చుకుంటాం. ఈ ఫ్రయిమా అనే పదం చాలాసార్లు ఈ హోషే గ్రంథంలో వాడబడుతూ ఉంటుంది. ఈ ఫ్రయిమా నిన్ను నేను ఏ విధంగా శిక్షిస్తాను, యూదా నిన్ను ఏ విధంగా నేను విడిచిపెడతాను, హౌ కెన్ ఐ. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. వీరు ఎన్ని పాపాలు చేసినా కానీ దేవుని ప్రేమ ఆయన మనసును మారుస్తూ ఉంది, నేను వీరిని శిక్షింపలేను. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? చూడండి 5:4, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు. ఎస్, సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ప్రజలు, ఇస్రాయేలీలు, దేవుని బిడ్డలు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దే మస్ట్ బిల్డ్ దేర్ ఓన్ రిలేషన్షిప్. బయలు దేవుళ్లను దేవతలను ఆరాధించడం మానివేయాలి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు ఆ ప్రాంతము కానాను ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు విగ్రహారాధన చెయ్యవద్దు. ఆబ్వియస్లీ గాడ్ నోస్ దే గోయింగ్ టు ఫాల్ ఫర్ ది స్టాచ్యూస్. హోషేయ గ్రంథం 6:3 దేవుని వాక్య సెలవుని చూడండి. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందుము రండి అంటే జ్ఞానము సంపాదించుకోవడం సాధ్యపడుతుంది దేవుని గురించి, రైట్? యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకున్నట్టుగా ఆయన అనుసరించదము రండి. లెట్స్ ఫాలో హేమ్, ఆయనను అనుసరించదము రండి. సో హోషేయ ప్రసంగాలు ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆయన మనుషులను, అది ఇస్రాయేలీ వారి యొక్క మనస్తత్వమును మార్చేలా ఒప్పించాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో మనం దేవుని యొక్క తీర్పు గురించి మాత్రమే నేర్చుకోము కానీ దేవుని యొక్క ప్రేమను గురించి కూడా నేర్చుకుంటాం. దేవుడు వారిని పూర్తిగా వదిలివేయడు. ఆబ్వియస్లీ వి నో దట్ గాడ్ విల్ రిస్టోర్ హిస్ పీపుల్. ఆయన యొక్క ప్రజలను ఆయన ఎద్దుకు తిప్పుకుంటాడు. ఆయన మరలా ఆయన యొక్క ప్రజలను మరలా ఆయన ప్రదిస్తాడు. సో గాడ్ విల్ రిస్టోర్ హిజ్ ఓన్ పీపుల్. అది మనం 2:14 కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా 19 కూడా నేర్చుకోవచ్చు. సో హోషేయ గ్రంథం నుంచి మనం ఏమి నేర్చుకోగలము? యాజ్ అ ఓవరాల్ బుక్ తీర్పు గురించి ఉంది, ఇస్రాయేల్ దేవుని యెడల వ్యభిచరిస్తున్నట్లుగా ఉంది, వారికి నిరీక్షణ కూడా ఉంది. కానీ మనం ఎక్కువ ప్రసంగాలు ఈ హోషేయ ప్రవక్తపై చూడం, బికాజ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ బుక్. సో హోషేయ గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనుకొని వేరే విగ్రహాలను ఏమైనా ఆరాధిస్తున్నాము. ఆబ్వియస్లీ క్రిస్టియానిటీలో విగ్రహాలు ఎందుకుంటాయి, ఉండవు కదా. బట్ మనందరికీ ఏదో ఒక విగ్రహం ఉండొచ్చు. దట్ ఈస్ ద కుడ్ బి ఎనీథింగ్. మన ఫోన్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. ఎనీథింగ్ ఈజ్ అన్ ఐడల్. ఎనీథింగ్ దట్ స్టాండ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఐడల్. దేవుని స్థానంలో ఉండవలసింది వేరొక వస్తువు కానీ వేరే మనిషి కానీ ఏదైనా కానీ స్థానం తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ అన్ ఐడల్. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నామా? నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఈ ఇస్రాయల్ యొక్క ప్రాబ్లం కూడా అదే. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి అనుకున్నారు, కానీ వాళ్ళు ఆరాధించేది ఎవరిని? బయలు దేవతలు, బయలు దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి కాదు. దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా సొసైటీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం జీవిస్తున్నామా? నా కల్చర్, నా ఆచారం ఈ విధంగా ఉంది, నా ట్రెడిషన్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం 21st century ఈ విధంగా మారిపోయింది కాబట్టి కల్చర్ ఎలా ఉందో నేను కూడా అలాగే జీవించాలి అని చెప్పేసి అనుకుంటున్నావా? లేదా దేవుని వాక్య ప్రకారం జీవించాలనుకుంటున్నావా? కల్చర్స్ విల్ చేంజ్, ట్రెడిషన్స్ విల్ చేంజ్, ఇవన్నీ మారిపోతాయి. మన సాంప్రదాయాలు అన్నీ మారిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం మారదు. డోంట్ లివ్ అకార్డింగ్ టు ద కల్చర్. హోషేయ గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా విషయాలు నేర్చుకోవచ్చు హోషేయ గ్రంథం నుంచి. ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యందు విధేయత కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మనం పట్టించుకొనక ఈ లోకం మనకు ఏం చెబుతోంది, నాకు నచ్చే విధంగా చేయండి, సొసైటీలో మీరు బాగుపడాలంటే సొసైటీ ప్రకారమే జీవించాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ కబుర్లు వినొద్దు. డోంట్ లిసన్ టు దోస్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మాత్రం మారదు. సో రిలై అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించు. గాడ్ బ్లెస్ యు.
థాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ ప్రబోధాలు. వి ఆర్ సో గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, అండ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ దట్ వి ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ. యు వుడ్ ఫైండ్ టుడేస్ ఎపిసోడ్ అవైలబుల్ ఆన్ అవర్ బైబిల్ ప్రబోధాలు యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్. Share it with all your family and friends and be a blessing to this ministry. And if you have any prayer requests, you can call us on the number below. Our prayer team will be more than happy to pray for you. And if you have any other questions or concerns, you can always write to us at contact@bibleprabhudalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabhudalu. Thank you. God bless you.